സദാശിവസമാരംഭാം ശങ്കരാചാര്യമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരംപരാം.
മൂടവ അധ്യായം 32 ശ്ലോകം.
ഏത്വേതദഭ്യസൂയന്തഃ നാനുതിഷ്ഠന്തി മേ മതം.
കൃഷ്ണ പരമാത്മ 31-32 ശ്ലോകാലോ കർമ്മ യോഗ അനുഷ്ഠാനം ചെയ്യുവാരിക്കി ఎటువంటి ప్రయోజనం వస్తుంది, కర్మయోగ అనుష్ఠానం చెయ్యని వారికి ఎటువంటి నష్టం కలుగుతుంది అని చెప్తున్నారు. 31 శ్లోకంలో చూశాం, హే అర్జున, నా చేత చెప్పబడినటువంటి ఈ యొక్క కర్మయోగ ఉపాసనం ఇవన్నీ కూడా ఎవరైతే అనుసరిస్తారో, మతం మే మతం అంటే నేను శాస్త్రరీత్యా ఏవైతే చెప్పానో, విధి నిషేధ పంచమహాయజ్ఞాలు అవన్నీ కూడా ఎవరైతే అనుసరిస్తారో, అసూయ లేకుండా శాస్త్రం మీద అంటే దోషదృష్టి లేకుండా శాస్త్రాన్ని నిందించకుండా శాస్త్రాన్ని పాత చింతకాయ పచ్చడి అని అనకుండా అంటుంటారు కదా, ఆ వేదాల్లో చెప్పినదంతా కూడా ఎప్పుడో చెప్పారండి, ఏదో ఋషులు అన్నారంటారు, పాప చింతకాయ పచ్చడి, ఇప్పుడంతా మోడర్న్ టెక్నాలజికల్ వరల్డ్ లో ఉన్నాం మనం, కంప్యూటర్ వరల్డ్ లో ఉన్నాం, ఈ శాస్త్రం మనకు ఎలా ఉపయోగపడుతుంది అని అంటుంటారు. దాన్ని అసూయ బుద్ధి అంటారు, అంటే శాస్త్రాన్ని నిందించడం అసూయ. శాస్త్రాన్ని నిందించకుండా మాతృ సహస్రేభ్యోపి హితైషిణి, 1000 తల్లుల కంటే కూడా ఎక్కువ శాస్త్రం అని ఎవరైతే భావిస్తారో వాళ్ళు అనసూయాపరులు, అసూయ లేనివారు. మనం తెలుగులో అసూయ అంటే జలసి అనే అర్థంలో చెప్తాం, ఇక్కడ అసూయ అంటే నిందించడం, దోష దర్శనం. ఆ శాస్త్రంలో దోషాన్నే చూస్తూ ఉంటారు, వాటిట్లో ఉన్న మనకు ప్రయోజనకరమైనటువంటి చూడచ్చు. ఏదో ఒక్క దోషం పట్టుకొని శాస్త్రాన్ని మొత్తాన్ని వదలకూడదు, దోషం లేదు అసలు శాస్త్రంలో. నీ బుద్ధికి ఒకవేళ దోషంగా ఉన్నట్లు కనిపించినా కూడా నీ బుద్ధిని సరిచేసుకో, శాస్త్రంలో దోషం లేదు నాయన. ఒకవేళ నీకు ఏదైనా దోషం అనిపించినా కూడా ఆ దోషాన్ని వదిలిపెట్టు, మంచి తీసుకోవచ్చు కదా. బంగారం భూమిలో ఉన్నప్పుడు మురికితో మట్టితో ఉన్నది, అసలు బంగారం అక్కడ ఉన్నదని నీకు తెలియదు. ఆ బంగారం తీసిన తర్వాత దాన్ని ఎన్నో విధాలుగా మరగబెడతారు, కరిగించి 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 మురికి తీసిన తర్వాతనే నీ దగ్గరికి వస్తున్నది బంగారం. అంత మురికి ఉన్నది కదా అని చెప్పి వదిలిపెట్టావా బంగారాన్ని? వదిలిపెట్టలేదే. దాన్ని మరీ మరీ శుభ్రం చేసేలా తీసుకున్నావా లేదా బంగారాన్ని? అదేవిధంగా శాస్త్రంలో ఏదో ఒక దోషం ఎక్కడో ఉన్నది అని ఆ శాస్త్రాన్ని నిందిస్తావా? శాస్త్రంలో బలి ఇవ్వడం ఉన్నదట, పశు బలి చెప్పబడింది శాస్త్రంలో అని చెప్పి, శాస్త్రంలో మిగతావన్నీ ఏం చెప్పావో అవి తెలియదు వాళ్ళకి, ఇదొక్కటి మాత్రం పట్టుకుంటారు. అసలు ఆ బలి ఎందుకు చెప్పబడింది, అసలు ఏమిటేదని విచారించరు. ఎవరో చెప్పారు కనుక నేను శాస్త్రాన్ని ఆచరించను అంటే, శాస్త్రం ఉంటుంది అలా కాదు, అందులో ఉన్నటువంటి సానుకూలతని తీసుకోవాలి, మంచిని తీసుకోవాలి అని చెప్పి, అనసూయంతః మానవాః అనుతిష్ఠంతి, వాళ్ళు శ్రద్ధావంత, శ్రద్ధ కలిగిన వాళ్ళు. 31వ శ్లోకంలో శ్రద్ధ కలిగిన వాళ్ళు ఏమిటి ప్రయోజనం? శాస్త్రం చెప్పినట్టు విని శాస్త్ర ప్రకారంగా జీవిస్తే ఏంటి ప్రయోజనం అంటే, కర్మభీ ముచ్చంతే, కర్మల నుంచి బయటపడతారు అన్నారు. ఏ కర్మలైతే పునర్జన్మకి కారణమో అసంచిత ఆగామి కర్మల నుంచి బయటపడతారు అని అర్థం. ముచ్చంతే సర్వకర్మభి ప్రయోజనం చెప్పారు. అలా వినకుండా అసూయతో అశ్రద్ధ కలిగి ఉంటే వాళ్ళకేంటి నష్టం అని 32వ శ్లోకంలో క్రిందటిసారి పరిచయం చేశాను. ఏతు తత్ అభ్యసూయంత, ఎవరైతే ఈ యొక్క శాస్త్రాన్ని అభ్యసూయంత అంటే విమర్శిస్తారో నిందిస్తారో పాటించకుండా శాస్త్రాన్ని ఎప్పుడూ శత్రువులాగా చూస్తారు. ఉదయాన్నే లేచి స్నానం చేసి మార్గశిర మాసం వస్తున్నది ఉదయాన్నే లేవాలి, కార్తీక మాసంలో ఉదయాన్నే లేవాలంటే ఎవరు లేస్తారండి ఉదయాన్నే స్నానమా? అందులో ఇవన్నీ నేను చేయలేనంటే అందుకని న అనుపిష్టంతి మానవా, ఎందుకంటే శ్రద్ధ లేదు. ఏం కనపడుతుంది కంటికి ఫలం? ఏం కనపడలేదు కదా అన్న, వాడికి కంటికి కనపడే ఫలం కావాలి. కనుక ఈ ధనుర్మాసంలో కార్తీక మాసంలో ఇట్లాంటి అప్పుడు మనల్ని మనలో ఉన్న తమో గుణాన్ని పోగొట్టడానికి ఈ యొక్క స్నానాలు పూజలు ఇవన్నీ పెట్టారు. మనమేం చేస్తామంటే ఇంకాస్త సోమర్ధనాన్ని పెంచుకుంటూ ఉంటాం. అవన్నీ చెయ్యకుండా బెడ్ కాఫీ ముందు, స్నానం కాదురా బెడ్ కాఫీ అన్నాం. నా అనుతిష్టంతి ముందు దీపారాధన చెయ్యి భగవంతుడికి. ఈరోజు మనం నిద్ర లేవగానే ఆహా నాకు ఇంకొక రోజు ఇచ్చావా జీవించడానికి, థ్యాంక్స్ అని చెప్పాలి ముందు ఆయనకి. పడుకుంటున్నాం వేస్తావో లేదో ఎవరికి తెలుసు, రేపు ఉదయం వేస్తాం అనుకొని పడుకుంటున్నామండి. ఎంతమంది పడుకున్న వాళ్ళు పడుకున్నట్లే పోలేదు, వేస్తామని అనుకుంటూ పడుకున్నాం లేచాం. అప్పుడు భగవంతుడి కృతజ్ఞత చెప్పాలా లేదా, నాకు ఇంకొక రోజు అవకాశం ఇచ్చావు ఈ జీవించడానికి అని చెప్పి ఆయనకి ముందు నమస్కారం చెయ్యాలి. దీపారాధనో అగరబత్తియో లేదు అంటే కనీసం నమస్కారం అన్నా చెయ్యాలి. ఎలా చేస్తావు నమస్కారం? స్నానం చేసి చెయ్యాలి, స్నానం చేయకుండానే చెయ్యకూడదు కదా. కనుక ఇవన్నీ నియమాలు ఉన్నాయి మనకు పాటించాలి. ఇవన్నీ నేను పాటించను అని అన్నాడు అనుకోండి, అభ్యసూయంత అని అర్థం. అశ్రద్ధవంత, అక్కడ శ్రద్ధావంతులైతే వీడు అశ్రద్ధ అన్నాడు. శ్రద్ధ లేదు. అమ్మ నాన్న చెప్పినవాడే స్నానం చేయరా త్వరగా లేవరా అంటే వినడు, ఎందుకంటే అశ్రద్ధ. అమ్మ మాట మీద విలువ ఉండదు, నాన్న మాట మీద విలువ ఉండదు, పెద్దలు చెప్పే మాట మీద విలువ లేదు. అందుకని స్నానం చెయ్యరు, నిద్ర లేవరు. లేవగానే ఏం చేస్తారంటే కాఫీ తాగుతారు, ముందు మొహం కడుక్కుంటారో లేదో. ఇప్పుడున్నటువంటి ఫ్యాషన్ కదండి, అంతా చాలా ఫ్యాషన్ ఇప్పుడు. కనుక దేవుడికి సమర్పించకుండా, ఈశ్వరుడికి మొదట సమర్పించకుండా, ఆయన్ని తలుచుకోకుండా ఏ పని చెయ్యకూడదు అనేటువంటిది మన ఆచారం. ఆయన కృతజ్ఞతలు చెప్పుకున్న తర్వాతనే మనం స్వీకరించాలి, ఇది ఒక నియమం. అలా చేస్తూ ఉన్నప్పుడు మనిషికి చిత్తశుద్ధి వస్తుంది, దాన్నే కర్మయోగం అన్నారు. నిష్కామంగా నీ యొక్క పనులు నువ్వు చేస్తూ ఉంటే నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగినప్పుడు గురువు నీకు ఆ యొక్క శాస్త్రం వినాలి, ఆ శాస్త్రం చదవాలి అనేటువంటి కోరికను కలిగిస్తాడు. చిత్తశుద్ధి ఏ రూపంలో వస్తుంది? శాస్త్రం వినాలి, ఎప్పుడెప్పుడు వస్తుందా క్లాస్ అని ఎదురు చూస్తూ ఉంటాడు. అటువంటి కోరిక కలిగిస్తాడు భగవంతుడు. ఆ కోరిక కలిగించి ఆ కోరిక పూర్తి చేయడం కోసం గురువునిచ్చి శ్రవణం చేయడానికి అన్ని అనుకూలమైన పరిస్థితులనిచ్చి శ్రవణం మననం చేసిన తర్వాత జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ఆయన. జ్ఞానం తర్వాత జ్ఞాన నిష్ఠ, మోక్షం ప్రాప్తి అన్నీ జరుగుతాయి కర్మయోగం చేయడం వల్ల. అని ఇన్ని ప్రయోజనాలు చెప్పబడితే శ్రద్ధ కలిగిన వాడికి ప్రయోజనం వస్తుంది, శ్రద్ధ లేని వాడికి ప్రయోజనం రాదు. అభ్యసూయంత సర్వజ్ఞాన విమూఢాః, వాళ్ళకి ఏ జ్ఞానము రాదు. సోమరితనం ఉన్నవాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానమే కాదు, ప్రాపంచిక జ్ఞానం ఏ విద్యలో కూడా వాళ్ళు రాణించలేరు. అపరావిద్య ప్రాపంచిక విద్య కూడా వాళ్ళు ఉన్నతంగా పొందలేరు. పొందినా కూడా, ధనం సంపాదించినా, చదువు చదివినా కూడా ఆ ధనము ఆ చదువు వాళ్ళకి సుఖాన్నివ్వదు, శాంతినివ్వదు. కనుక సర్వజ్ఞానం అంటే ఇక్కడ ధర్మ అధర్మ జ్ఞానం, రెండవది ఆత్మజ్ఞానం. సర్వజ్ఞానం అంటే ఇక్కడ ధర్మాధర్మ జ్ఞానం, ఏది ధర్మం ఏది అధర్మం, ఏది చెయ్యవచ్చు ఏది చెయ్యకూడదు అనేటటువంటి వివేక జ్ఞానము ఉండదు వీళ్ళకి. ఎవరికైతే శాస్త్రం మీద శ్రద్ధ ఉండదో, పెద్దల యందు గౌరవం, పెద్దల మాట యందు గౌరవం ఉండదో, వాళ్ళకి ఈ యొక్క ధర్మాధర్మ వివేక జ్ఞానం ఉండదు అన్నారు. వాళ్ళు ప్రాకృతలు, ప్రాకృత జీవనం జీవిస్తుంటారు అని చెప్పి. రెండవ ఏమిటి కష్టం అంటే ఆత్మజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ధర్మాధర్మ జ్ఞానమే లేకపోతే ఆత్మజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. ఐదో తరగతి చదవకుండా బీఏకి వెళ్ళలేవు కదా. బీఏ చదవాలి అంటే స్కూల్ ఫైనల్, స్కూల్ అన్ని పాస్ అవ్వాలి కదా. అదేవిధంగా ధర్మాధర్మం అంటే కర్మకాండలో చెప్పబడినటువంటి ఈ యొక్క నియమాలు, నిష్ఠలు, వ్రతాలు, నోములు, ఉపవాసాలు, ఇవన్నీ కూడా నీకు అందులో ఏదో ఒకటి రెండో నువ్వు తీసుకొని అనుసరించాలి. అన్నీ పాటించకపోయినా కనీసం నీకు అనుకూలమైనటువంటి ఏమో అవి పాటించు. కొన్ని నియమాలు పాటించాలి. దైవ ప్రార్థన, ఏ దైవాన్నన్నా పూజించని చెప్పామా? ఏ గుడికన్నా వెళ్ళని చెప్పామా? ఏదో ఒక నోము నీకు ఇష్టమైంది పాటించమా? జపం కూడా నీకు ఇష్టమైన జపాన్ని తీసుకోమన్నామా? ఇంత ఛాయిస్ ఇచ్చినా కూడా నీకేమిటి చేయడానికి అంటే, అబ్బా తర్వాత చేస్తాలేండి, ఇప్పుడు కాదులేండి. ఇదేమిటంటారు దీన్ని? అశ్రద్ధ అంటారు. శాస్త్రం మీద శ్రద్ధ లేకపోవడం. భగవంతుణ్ణి ఎలా ఆరాధిస్తావు? ఆయన ఏం చెప్పాడు, ఎలా ఆరాధించాలో చెప్పాడు కదా. ఆయన చెప్పినట్లు ఆరాధించాం, మనకిష్టమైనట్లుగా ఆరాధిస్తాం, మనకిష్టమైనట్లుగా ఆరాధిస్తాం. పోనీ అదైనా పర్వాలేదులే అన్నాడు ఆయన. అట్లయినా చెయ్యి, నీకు ఇష్టమైనట్లుగానే ఆరాధించు. అయితే ఆరాధించేటప్పుడు నాకు సమర్పించు అన్నాడు ఆయన. నిష్కామంగా చెయ్యి అన్నాడు. ఫలాన్ని ఆశించకుండా చెయ్యి పోని, సకామంగా చెయ్యవాకు, నిష్కామంగా చెయ్యి అన్నాడు. అలా నిష్కామంగా చెయ్యడమే కదా కర్మయోగం అంటే. అలా చేయకపోతే సర్వజ్ఞాన విమూఢాః తాను అచేతసః నష్టాం ఇతి విద్ధి. అచేతసః వాళ్ళు మూర్ఖులు అన్నాడు. చేతసః అంటే బుద్ధి, అచేతసః అంటే బుద్ధి లేని వారు అని అర్థం. బుద్ధి లేని వాళ్ళంటే ఏమిటి అర్థం? వివేకం లేని వారు. అచేతసః నష్టాన్ అన్నారు. అంటే సర్వజ్ఞాన విమూఢాన్ నష్టాన్, ఆధ్యాత్మికంగా పతనం చెందుతారు. వేద పూర్వము తెలియదు వారికి, వేద అంతం తెలియనే తెలియదు. ఫస్ట్ ఫ్లోర్ ఎక్కితే ఎక్కాలి అంటే ముందు ఒక మెట్లు ఎక్కాలి, ఎక్కి మళ్ళీ అక్కడ టర్నింగ్ ఉంటుంది, అది ఎక్కిన తర్వాత మళ్ళీ ఎక్కాలి. నేను ఇది ఎక్కనండి, ఆ పైన మాత్రం ఎక్కుతానంటే ఎక్కడ ఎక్కుతావు? ఎక్కలేవు కదా. మెట్లు ఒకటి ఎక్కిన తర్వాత లైను, తర్వాత లైను నీకు ఎక్కగలవు. కర్మకాండ మొదటి మెట్టు, జ్ఞానకాండ రెండవ మెట్టు, అట్లన్నమాట. ఈ రెండు వాళ్ళకి తెలియక నష్టపోతారు అన్నారు. ఇంతవరకు క్రిందటి వారం చూశాం మనం. తర్వాత 33వ శ్లోకం. అందుకని దోషాన్ని ఎంచకూడదు, మొదట నేర్చుకోవాలి. దోషాలను ఎంచుతూ ఉంటే మనిషి ముందుకు పోలేదు. కానీ మనకు దోషాలే కనపడుతూ ఉంటాయి మనస్సుకి, వాటి మీదనే ఉంటుంది మనస్సు. దానివల్ల ఏమవుతుందంటే మన మనస్సు ఎప్పుడూ ఒక గందరగోళంలో పడుతుంది, వ్యాకులం చెందుతూ ఉంటుంది. అందుకని బంగారంలో అంత మురికి పోయిన తర్వాత బంగారాన్ని ఎట్లా ధరించావు? దాని అసలు రూపం చూస్తే మీరు మట్టికి ముద్దలాగా ఉంటుంది. అది అసలు రూపం మొదట బంగారాన్ని భూమిలో నుంచి తీస్తే మట్టి తప్ప బంగారం కనపడదు మీకు. అవునా? బంగారం కనపడదు. బంగారపు గనుల దగ్గరికి వెళ్ళి చూడండి మీరు, ఇక్కడ బంగారమా, ఎక్కడుంది అంటావు. వాళ్ళు ఏం చేస్తారు, అందులో నుంచి ఆ బంగారు మట్టి ముద్దలో నుంచి బంగారాన్ని తీస్తాడు బయటికి. అదేవిధంగా మనం కూడా ఈ ప్రపంచం అంతా కూడా మనకు దోషాలు కనపడుతుంటాయి, కానీ అందులో ఉన్న మంచిని వెతకడానికి మనం ప్రయత్నం చెయ్యాలి, ఎంతో కష్టపడాలి దానికి. అలా మంచిని చూస్తూ ఉంటే భగవంతుడే సర్వం అని మనకు తెలుస్తుంది. మన మనస్సు యొక్క బలహీనత ఏమిటి? దానికి ఉన్నటువంటి బలహీనతల వల్ల ఆ మనస్సు అన్ని దోషాలనే చూస్తూ ఉంటుంది. అది మనస్సు యొక్క బలహీనత. దాన్ని మార్చాలి. మనం ఎలా మార్చగలుగుతాం? ఇప్పుడు ఇంతవరకు మనం కర్మయోగం అనుష్ఠానం చేయకపోతే ఎంత నష్టం అని మనకు తెలిసింది. అలా అయితే మరి ఇప్పుడు ఇంకా శాస్త్రం ఎందుకండి? అంటే శాస్త్రం అనేది మనకు ఆచరణకి మనకు ఎంతో శ్రేయస్సునిస్తుంది. ఆ శ్రేయస్సునిస్తుంది కనుకనే శాస్త్రాన్ని మనం పాటించాలి. ఇప్పుడు 33వ శ్లోకంలో చెప్తున్నారు కృష్ణ పరమాత్మ, పురుష ప్రయత్నం అనేటువంటిది మన చేతుల్లో ఎంతవరకు ఉన్నది? నాకు ఉదయాన్నే లేవాలనే ఉంటుందండి, స్నానం చెయ్యాలనే ఉంటుంది, కానీ నేను చెయ్యలేను. యోగా చెయ్యాలనే ఉంటుంది కానీ చెయ్యను. వాకింగ్ చెయ్యాలనే ఉంటుంది కానీ చెయ్యను. మంచి ఆహారం తీసుకోవాలనే ఉంటుంది, చెడు ఆహారం తీసుకోకూడదని తెలుసు కానీ మంచి ఆహారం తీసుకోను. ఎందుకయ్యా అంటే, ఏమిటో నాకు తెలియదు మరి అని అంటాడు మనిషి. ఆ దుర్యోధనుడు అన్నట్లు, జానామి ధర్మం నచమే ప్రవృత్తి. దుర్యోధనుడు అన్నట్ట, నాకు ధర్మం అంటే ఏమిటో తెలుసు, నచమే ప్రవృత్తి, నాకు అందులో రుచి రావడం లేదు, ధర్మాన్ని పాటించాలి అని అనిపించడం లేదు. జానామి అధర్మం, అధర్మం కూడా తెలుసు. అంటే ఏంటి, పాండవుల్ని బాగా బాధ పెడుతున్నానని నాకు తెలుసు, కానీ బాధ పెట్టకుండా ఉండలేకపోతున్నాను. జానామి అధర్మం నచమే నివృత్తి, దాంట్లో నుంచి బయటపడలేకపోతున్నా నేను అధర్మంలో నుంచి. ఎందుకురా బయటపడటం లేకపోతున్నావంటే, చెప్తాడు దుర్యోధనుడు, నా లోపల ఎవరో కూర్చున్నాడు, వాడు నన్ను నడిపిస్తున్నాడు. ఏనకేనాపి, నాలో ఎవరో కూర్చొని నన్ను నడిపిస్తున్నాడు, అధర్మం అయిపోయి పో అని నడిపిస్తున్నాడు అంటాడు. నేను అసహాయుణ్ణి అంటాడు. చాలా మంది ఇట్లా మాట్లాడుతుంటారు, నేను అనుకుంటున్నానండి స్మోకింగ్ ఆపేద్దామని, స్మోకింగ్ మంచిది కాదని తెలుసు నాకు కానీ మానేయలేకపోతున్నాను అంటాడు. రా స్మోకింగ్ చేస్తున్నావు ఎందుకురా, మంచిదా ఇదంటే, నాకు తెలుసులేవయ్యా అంటాడు. ఆపలేడు. తాగుడు అంతే, తాగుతున్నాడు, మద్యం సేవిస్తున్నాడు, కల్తీ సారా తాగుతున్నాడు, ఇదెవరో మంచిదా అంటే అయ్యో మంచిది కాదండి అన్నాడు. చెడు అని తెలిసి కూడా ఎందుకని ఆపలేకపోతున్నాడు? ఎందుకంటే దానికి బానిసైపోయినాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి, మనిషి దగ్గర స్వభావ సిద్ధంగా కొంత ఉంటుంది, కానీ దాన్ని ఎట్లా దాటాలి అని చెప్పి చెప్పబోతున్నారు కృష్ణ పరమాత్మ. చాలా ముఖ్యమైన శ్లోకాలు చదువుతాం. 33.
సదృశం చేష్టతే స్వస్యః, ప్రకృతిర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి.
ఇప్పుడు అర్జునుడికి ఒక సందేహం రావచ్చు. ఏం సందేహం అంటే, ప్రతి వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్వభావం ప్రకారం కదా ప్రవర్తిస్తారు, ఆ స్వభావం ప్రకారం ప్రవర్తించినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ స్వభావం ప్రకారమే ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ ప్రకృతి అంటే వాళ్ళ స్వభావం. ఇంకా నిగ్రహం కిం కరిష్యతి, నిగ్రహం యొక్క ప్రయోజనం ఏమిటి? నిగ్రహించుకున్నాను, నిగ్రహిస్తాను అన్నాం. శాస్త్రం ఏం చెప్తున్నది? ప్రతి వాళ్ళు పుట్టినతో బుద్ధి పుడకలతో కానీ పోదు అంటారు. ఇంకా నాకు పుట్టినప్పుడే ఉంది కదండి బుద్ధి. ఏం బుద్ధి? కోపం రావడం, అసూయ పట్టడం, అవతల వాళ్ళని నిందించడం, ఇదంతా పుట్టుకతోనే ఉన్నదనుకోండి. ఇంకా అట్లాగే ఉంటాను అనకూడదు కదా, ఎందుకంటే స్వభావం ప్రకృతిగా వచ్చింది, నేను పుట్టినప్పుడే వచ్చింది, ఇలాగే ఉంటాను. ఇంకా నిగ్రహం ఏం పనిచేస్తుంది? ఎందుకంటే నా తలరాత అట్లా రాసి పెట్టున్నది. హరిణాపి హరేణాపి లలాట లిఖిత రేఖ పరిమార్తం నశక్యతే అన్నాడు. హరిణాపి అంటే విష్ణుమూర్తి. హరిణాపి అంటే విష్ణుమూర్తి అయినా కూడా నా యొక్క నుదుటి రాతను మార్చలేడు. హరేణాపి, హరేణ అన్న శివుడు, శివుడు కూడా నా తలరాతను మార్చలేడు. హరిణాపి హరేణాపి లలాట, లలాట అంటే నుదురు. మన వాళ్ళు చెప్తుంటారు కదా నుదుటి రాత అని, ఇక్కడ ఏదో రాసి పెట్టినట్లుగా బ్రహ్మదేవుడు నుదుటి మీద రాశాట అని అంటుంటారు. లలాట లిఖిత రేఖ పరిమార్తం మార్చడం నశక్యతే, ఎవరు మార్చలేరు. అందుకని నా స్వభావం ప్రకారంగా నేను ఉంటాను అంటే శాస్త్రం ఒప్పుకోదు. కనుక మన యొక్క స్వభావం ఉన్నప్పటికీ కూడా అది ఆధ్యాత్మికంగా మనకు హానికరమైనదైతే దాన్ని ఎలా మార్చుకోవాలి అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. స్వభావం ఉన్నది కరెక్టే, కానీ దాన్ని మార్చుకునేటందుకు అవకాశం ఉన్నదా అంటే ఉన్నది అంటున్నారు. ఎంతవరకు మనం స్వభావాన్ని మార్చగలం, ఏ స్వభావం మనకు హాని ఉండదో అది ఉన్నా పర్వాలేదు, ఏదైతే హానికరమో అది మార్చుకోవాలి. అర్థమైందా? అది చెప్తున్నారు ఇక్కడ. పురుష ప్రయత్నం యొక్క ఆవశ్యకత చెప్తున్నారన్నమాట. సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతే జ్ఞానవానపి. జ్ఞానవాన్ అంటే జ్ఞాని, ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి మహాత్ముడు కూడా, జ్ఞాని కూడా. జ్ఞానవానపి, అపి అంటే ఆయన కూడా, వాళ్ళు కూడా. జ్ఞానేమిటి? దేవతలు కూడా అంతే. దేవతలకు కూడా వాళ్ళ వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ యొక్క వాళ్ళకి రుచులు ఉన్నాయి. ఎందుకు విష్ణుమూర్తి పీతాంబరుడు ఎల్లో డ్రెస్ ధరిస్తాడు? ఆయన ఆయన స్వభావం అది, ఆయనకి ఇష్టం అది. ఎందుకు సరస్వతీదేవి వీణ మాత్రం వాయిస్తుంది, ఫ్లూట్ వాయించకుండా? ఆవిడ స్వభావం అది, ఆవిడకి అది ఇష్టం. ఎందుకు ఆవిడ తెల్ల తీర కట్టుకుంటుందంటే ఆమె స్వభావం అది. వాళ్ళ వాళ్ళ వాహనాలు కృష్ణుడికి నమలిపించు ఎందుకండి పైన, ఆయనకు అది ఇష్టం, ఆయన స్వభావం అది, ఆయన ఇష్టపడతాడు. కనుక ప్రతి వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్వభావం ప్రకారం ప్రవర్తిస్తారు. దేవతలు కూడా వాళ్ళ ఆయుధాలు, వాళ్ళ వాహనాలు వాళ్ళకి ఇష్టమైనట్టుగా పెట్టుకున్నారా లేదా? వాళ్లకు ఒక రుచి ఉన్నది, వాళ్ల రుచి ప్రకారం, వాళ్ల యొక్క అభిరుచి ప్రకారం, వాళ్ల అభిరుచి స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. దాన్నే ప్రకృతి అంటారు ఇక్కడ. ప్రకృతే స్వస్యాహ, ప్రకృతి అంటే స్వభావం అని అర్థం. ప్రకృతి అంటే ఇక్కడ స్వభావం. మొదటి లైన్ లో ఉంది చూడండి, ప్రకృతే అని ఉన్నది, ప్రకృతి యొక్క అని అర్థం. ప్రకృతి యొక్క అంటే స్వభావము యొక్క. స్వస్య వారి వారి స్వభావం ప్రకారం. వారి వారి స్వభావం అంటే ఏమిటి ఇక్కడ? ప్రకృతిని స్వభావం అని ఎందుకన్నాం? ప్రకృతి అంటే రజోగుణం, తమోగుణం, సత్వగుణం. ప్రతి మనిషికి మనస్సు, శరీరం మూడు గుణాల చేత చేయబడింది. కనుక ఈ మూడు గుణాలు, సత్వ రజ తమోగుణాల ద్వారా చేయబడినటువంటి ఈ శరీరం ప్రకృతి. దీనికి దాని స్వభావం ప్రకారం అంటే సత్వగుణ ప్రధానమైతే సత్వగుణం ప్రధానంగా జీవిస్తాడు, స్వభావం ఉంటుంది. రజోగుణ ప్రధానం అయితే రజోగుణ ప్రధానంగా ఉంటుంది. అట్లన్నమాట, వాళ్ళ వాళ్ళ గుణం ప్రధానంగా వాళ్ళ యొక్క స్వభావం ఉంటుంది. అందుకని ప్రకృతి అంటే ఇక్కడ స్వభావం. స్వభావం అంటే మూడు గుణాలు. మూడు గుణాలు అంటే తమో గుణం ఎక్కువ ఉంటే నిద్రపోతూ ఉంటాడు, ఎప్పుడూ నిద్రముఖంగా ఉంటాడు. రజోగుణం ఉంటే కాలు ఆనదు ఒక చోట. ఆ కుక్క చూసారా, తిరుగుతూనే ఉంటుంది, ఒక్క నిమిషం కూర్చోదు అది. ఏమిటో తిరుగుతున్నావంటే ఏమిటి, అంత బిజీగా ఉన్నావు, ఏం పని చేస్తున్నావు అంటే ఏం పని లేదు, ఊరికే తిరుగుతున్నాను. ఆ తమిళంలో చెప్తారు, నాయికి వేల ఇల్లై నిక్క నేరం ఇల్లై అంటాట. నాయి అంటే కుక్క పిల్ల, వేలయే ఇల్లే దానికి, పనే లేదు, వేల ఇల్లై. ఎందుకు, పని లేకపోయినా నిక్క నేరం ఇల్లై అన్నట. నిలవడానికి టైమే లేదుట దానికి. అది రజోగుణం లక్షణం. మనిషి కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు, ఎప్పుడు కాలు చెయ్యి ఊరుకోదు. అది రజోగుణం ప్రధానం, వాడి స్వభావం అది. అర్జున, నువ్వు రజోగుణం, నువ్వు పని చెయ్యాలి, నీ కర్మని నువ్వు ఆచరించాలి. అలా చెయ్యకుండా నువ్వు సన్యాసం తీసుకుని పోయినా కూడా, ఋషికేశ్ సన్యాసం తీసుకొని ఆశ్రమానికి పోయినా అక్కడ ఏం చేస్తావు తెలుసా, అక్కడ ఏదో ఒక గ్రూప్ పెట్టుకుని అసోసియేషన్ పెట్టుకుంటావు, సన్యాసి అసోసియేషన్ పెట్టి వాళ్ళ రైట్స్ కోసం ఫైట్ చేస్తాడు అక్కడికి పోయి కూడా. ఎందుకని, ప్రజోగుణం కనుక. అందుకని కొన్ని కొన్ని ఆశ్రమాల్లో చూసారా, సన్యాసులందరూ టెలిఫోన్ ఆపరేటర్ సన్యాసి అక్కడ ఒక ఆయన కూర్చుంటాడు, సన్యాసం తీసుకుని వచ్చి టెలిఫోన్ దగ్గర ఆపరేటర్గా ఉంటాడు, ఎంక్వైరీ ఆఫీసులో ఇంకొక ఆయన ఉంటాడు, ఇంకో సన్యాసి, అకౌంట్ సన్యాసి, అకౌంట్స్ అంతా రాస్తుంటాడు ఆశ్రమంలో. సన్యాసం తీసుకుని అకౌంట్స్ ఎందుకు రాస్తున్నావా అంటే స్వభావం. సన్యాసం తీసుకున్నా కూడా స్వభావం పోదు. అందుకని కొంత కొంతమంది సన్యాసులేమో ట్రావెల్స్ అరేంజ్మెంట్స్ టికెట్స్ ఇవన్నీ కొనడం ఆశ్రమాల్లో ఇవి చేస్తుంటారు. ఎందుకని అంటే వాళ్ళ వాళ్ళ స్వభావం అది, వాళ్ళ వాళ్ళ పనులు. ఇంకొక సన్యాసి ఏమో హెడ్ కుక్, కుక్ దగ్గర వంటింట్లో చూసుకుంటూ ఉంటాడు, ఆయన డైనింగ్ ఇంట్రెస్ట్, ఆయన స్వభావం అది. కనుక సన్యాసం తీసుకున్నంత మాత్రాన స్వభావం మారదు. అదేవిధంగా అర్జున, నువ్వు సన్యాసం తీసుకున్నా కూడా రేపు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఫైట్ చేస్తావు. ఎందుకు తెలుసా, నీది రజోగుణం, క్షత్రియ గుణం, ఎక్కడికి పోతుంది, కనుక ఇక్కడే ఉండి యుద్ధం చేయొచ్చు కదా అంటాడు కృష్ణ పరమాత్మ. విష్ణుమూర్తి కూడా చూడండి, విష్ణుమూర్తి సత్వగుణ ప్రధానం, స్థితికర్త ఆయన. ఆయనకి కూడా ఆయన లయ ఏం చేయడు, ప్రళయాన్ని సృష్టించడు. ఆయన సృష్టి చేయడం ఇదే ఉంచడం మాత్రమే స్థితికర్త. బ్రహ్మదేవుడు రజోగుణ ప్రధానం, అందుకని ఆయన సృష్టి చేస్తాడు. శివుడు ఏం చేస్తాడు, లయ అంతా కూడా అణిగిపోవడం. ఇప్పుడు చూసాంగా 10 రోజులు, 4 రోజులు, 4 రోజులు మద్రాసులో. ఇదంతా ఎవరు పనిరా అంటే, కార్తీక మాసం కదా వచ్చాడు ఆయన కరెక్ట్గా. చూడండి, కార్తీక మాసంలో శివుడు, ఆయన తమోగుణం లేదండి శివుడికి. శివుడు తమోగుణాన్ని ప్రభావితం చేస్తాడు, ఆయనకు ఆ శక్తి అన్నమాట. తమోగుణ ప్రధానం అంటే అక్కడ ఏమిటి, శివుడు తమోగుణం అని చెప్పి అనకూడదు. శివుడు తమోగుణ ప్రధానమైనటువంటి లయని ఆయన ప్రేరేపిస్తాడు. ఎందుకంటే అది స్వభావం, అలా స్వభావం జరుగుతూ ఉంటుంది. దేవతలకు కూడా ఉన్నాయి వాళ్ళ వాళ్ళ అభిరుచులు ఉన్నాయి వాళ్ళ స్వభావం ప్రకారం. దానివల్ల నష్టం లేదు, స్వభావం వల్ల అది మనకు హాని చెయ్యనంత వరకు నష్టం లేదు. జ్ఞానవానపి, ఒక జ్ఞాని అయితే చపాతీని ఇష్టం, అక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్ నార్త్ ఇండియన్ ఫుడ్ పెట్టున్నది అనుకోండి, పూజ్య స్వామి తీసుకుంటారు ఒక ఉదాహరణ. జ్ఞాని సన్యాసి, అందరికీ ఇక్కడ నార్త్ ఇండియన్ ఫుడ్, సౌత్ ఇండియన్ ఫుడ్. సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే ఏముంటుంది, ఇడ్లీ దోశ రైస్ ఉంటుంది. నార్త్ ఇండియన్ ఫుడ్ అంటే పూరీలు చపాతీలు ఉంటాయి. ఈ సన్యాసి జ్ఞానం వచ్చింది కదా ఆయనకి, అంతా సమమే కదా. అప్పుడు ఇటువైపు వెళ్తాడా అటువైపు వెళ్తాడా, సౌత్ ఇండియన్ సన్యాసి అయితే జ్ఞాని అయితే ఇడ్లీ దోశ, నార్త్ ఇండియన్ జ్ఞాని అయితే చపాతీ పూరి. జ్ఞానులకు కూడా ఇట్లా ఉన్నదా అని అనకూడదు. అనకూడదు. ఎందుకంటే అది స్వభావం, తప్పు లేదు తినడంలో కదా. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిరుచి. ఒక జ్ఞానేమో పుస్తకాలు రాస్తూ ఉంటాడు, ఒక జ్ఞానేమో మిదకకుండా గుర్తుంటాడు, ఆయన స్వభావం అది. ఒక జ్ఞానం తిరుగుతూ ఉంటాడు దేశం అంతా, విమానాల్లోనే ఉంటాడు ఎక్కువసేపు, ఆయన స్వభావం అది. ఒక్క క్షణం కూడా కూర్చోడు. ఒక జ్ఞానేమో వడవడవడ మాట్లాడుతూనే ఉంటాడు, ఇంకొక జ్ఞాని మాట్లాడనే మాట్లాడు. ఎందుకయ్యా అంటే జ్ఞానవానపి సదృశం చేష్టతే స్వస్యా ప్రకృతే సదృశం స్వస్యాహ ప్రకృతే. అంటే అతని యొక్క ప్రకృతి స్వభావానికి అనుగుణంగా జ్ఞాని కూడా సదృశం అంటే దానికి తగినట్లుగానే చేస్తాడు పనులు, చేష్టతే తన పనులు చేస్తూ ఉంటాడు. ప్రకృతి యాంతి భూతాని, భూతాని అంటే జీవరాశులన్నీ కూడా, ఈ జీవులన్నీ కూడా. భూతాని అంటే ఇక్కడ పంచభూతాలు కాదు, ఈ జీవరాశులన్నీ కూడా అంటే మనుషులు, ముఖ్యంగా ఈ మనుషులందరూ కూడా ప్రకృతి యాంతి వాళ్ళ యొక్క స్వభావం ప్రకారంగా నడిపించబడుతున్నారు. అందుకని ఎంత చెప్పినా వినరు. మన ఇంట్లో వాళ్ళు చూసారా, మొత్తుకుంటున్నానండి, ఎంత చెప్పినా కూడా వినండి కదండి. ఈ శ్లోకం గుర్తుపెట్టుకోండి, వినరు. ఎందుకు వినాలి? నా స్వభావం అది, నేను ఎందుకు వినాలి? నాకు ఇష్టం లేదు, నేను ఇదే తింటాను, నాకు అది ఇది ఇష్టం అని అంటాడు. అందుకని ప్రకృతి యాంతి భూతాని నిగ్రహం కరిష్యతి. ఇంకప్పుడు నిగ్రహం ఎందుకండి? నిగ్రహం కిం కరిష్యతి? నిగ్రహం ఉండి ఏం ప్రయోజనం అంటున్నారు. నిగ్రహ కిం కరిష్యతి, నిగ్రహం ఉండి ఏం ప్రయోజనం? ఇక్కడ మనం పిల్లలు చూడండి, చిన్నప్పుడు కూడా వాళ్ళ వాళ్ళ స్వభావాన్ని మనం తెలుసుకోవాలి. పుట్టినప్పుడు అక్షరాభ్యాసం చేయించే ముందు మన వాళ్ళు ఏం చేస్తారు? అక్షరాభ్యాసం అప్పుడు బొమ్మలు రకరకాలైన అన్ని పెడతారు, బంగారం, వెండి, పుస్తకం, ఇట్లా రకరకాలు పెడతారు. ఈ పిల్లవాడు దేని దగ్గరికి పోతాడు అని చూస్తారు ఫస్ట్. వాడికి ఇష్టమైన దాని దగ్గరికి పోతాడు. తినేవి కూడా పెడతారు బాగా. ఒకడు తినేదాని దగ్గరికే పోతాడు. అంటే ఏమిటో, వీడు తిండిపోతురా అంటాడు. అదే పుస్తకం పట్టుకున్నాడు అనుకోండి, అవండి వీడికి బాగా చదువు వస్తుందండి అంటాడు. ఉంది అంత చేయడం, చిన్నప్పుడు చేసేవాడు. ఇప్పుడు చేస్తున్నారో లేదో కానీ వెనకటి రోజుల్లో వాళ్ళ స్వభావాన్ని కనుక్కోవడం కోసం అలా చేసేవాడు. స్వభావం అనేది అంత పవర్ఫుల్ అన్నమాట. అందుకని ఇక్కడ స్వభావం అనేది మనం శాస్త్రీయ స్వభావం ప్రకారంగా ప్రవృత్తి, ప్రవృత్తి అంటే ఏమిటి, మనం చేసే పని ఉంటుంది. ఇది రెండు విధాలు, శాస్త్రీయ ప్రవృత్తి, స్వాభావిక ప్రవృత్తి. ఇప్పుడు మన స్వాభావిక ప్రవృత్తి అందరికీ ఉన్నదండి, పుట్టినప్పుడే ఉన్నది మనకు. మన తాతల దగ్గర నుంచి తెచ్చుకున్నాం మనం, మన స్వభావం జీన్స్ కదా, అన్నీ వస్తాయి అన్నమాట లోపలికి. తాత బుద్ధులు, అమ్మమ్మ బుద్ధి ఇవన్నీ వస్తూ ఉంటాయి కొంచెం. దీన్ని స్వాభావిక ప్రవృత్తి అంటారు. మనిషి ప్రతివాడు స్వాభావికంగా ప్రవర్తిస్తాడు. సరేనండి, ఇప్పుడు నేను స్వాభావికంగా ప్రవర్తిస్తే, ఇప్పుడు దుర్యోధనుడు స్వాభావికంగా ప్రవర్తించాడు అవునా, తన స్వభావం ఎట్లాగో అలా ప్రవర్తించాడు. అయితే ఆ స్వభావం ప్రకారంగా ప్రవర్తించడం వల్ల పతనం అయిపోయినాడు. చూసారా, ఒకవేళ నా స్వభావం గనక శాస్త్రానికి విరుద్ధంగా ఉంటే అప్పుడు నేనేం చేయాలి? మార్చుకోవాలి. స్వభావంగా, స్వాభావికంగా నేను శాస్త్రానికి అనుగుణంగా ఉందనుకోండి మంచిదే, అది నాకు సహాయపడుతుంది. పొద్దున్నే లేవడం నాకు బాగా అలవాటు, మంచి మంచి పుస్తకాలు చదవడం అలవాటు, గుడికి వెళ్ళడం అలవాటు, ఇష్టపడతాను, దైవ పూజ ఇష్టపడతాను, ఇవన్నీ స్వభావంగా ఉన్నాయనుకోండి మంచిదే కదా. అలా ఉంటుంది కొంతమంది స్వాభావిక ప్రవృత్తి శాస్త్రానికి కొంచెం దగ్గరలో ఉంటుంది కొంతమందికి. కొంతమందికి స్వాభావిక ప్రవృత్తి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది శాస్త్రానికి. అప్పుడు ఏం చేయాలి? ప్రతి వాళ్ళు మోక్షం పొందాలి కదా. మరి స్వాభావిక ప్రవృత్తి శాస్త్ర విరుద్ధమైతే శాస్త్రానికి అనుగుణంగా మార్చుకోవాలి. అర్థమైందా? శాస్త్రానికి విరుద్ధమైతే పొద్దున్నే లేవను, మొహం కడుక్కోను, స్నానం చేయను, ఫస్ట్ ఏం చేస్తానంటే టీవీ చూస్తుంటాను, ఇది శాస్త్ర విరుద్ధం, దైవ పూజ చెయ్యను, పెద్దల మాట వినను, అమ్మని గౌరవించను, నా స్వభావం, అమ్మని తిడతాను, అమ్మని కొడతాను, నా స్వభావం. ఇప్పుడు ఏం చేయాలి, అది శాస్త్రీయమా అశాస్త్రీయమా? అశాస్త్రీయం. ఆ ప్రవృత్తి అశాస్త్రీయం. అప్పుడు ఏం చేయాలి, మార్చుకోవాలి. గురువులు నిందిస్తుంటాను, అశాస్త్రీయం. భగవంతుని నిందిస్తుంటాను, అశాస్త్రీయం. నా స్వభావం అయినప్పటికీ కూడా అది శాస్త్రీయం కాదు కనుక, అంటే శాస్త్రానికి విరుద్ధం కనుక, నేనేం చేయాలి, నా ప్రయత్నంతో అది మార్చుకోవాలి. అర్థమైందా? కనుక జ్ఞానులైనప్పటికీ కూడా వాళ్ళ స్వభావం ప్రకారం ప్రవర్తిస్తున్నా కూడా ఆ స్వభావం శాస్త్రానికి అనుగుణంగా ఉన్నవరకే వాళ్ళ స్వభావాన్ని పాటిస్తారు. ఇప్పుడు పూరీలు తిన్నా, చపాతీలు తిన్నా, ఇడ్లీ తిన్నా కూడా శాస్త్రానికి హాని హాని లేదు, అది శాస్త్ర విరుద్ధమేం కాదు, అంతవరకు పర్వాలేదు. అదేవిధంగా మన వేషధారణ కూడా శాస్త్రీయంగా ఉన్నంత వరకు నీ స్వభావం ప్రాబ్లం లేదు, సమస్య లేదు. కానీ నేను నా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాను డ్రెస్ అని చెప్పి అశాస్త్రీయమైన డ్రెస్ వేసుకున్నావు అనుకో, అశాస్త్రీయమైన డ్రెస్ అంటే చెప్పడం లేదు, నేను నోట్తో చెప్పను. ఎందుకు చెప్పడం, అదొకటి. ఇప్పుడు వేసుకుంటున్నారు కదా మోడర్న్గా, యంగ్స్టర్స్ అందరు వేసుకునే డ్రెస్ అశాస్త్రీయం. అది వాళ్ళకి క్షేమం కాదు, సమాజానికి క్షేమం కానటువంటి యొక్క దుస్తులు వేసుకోవడం అశాస్త్రీయం. నాకు ఇష్టము, నా స్వభావం, నేను అది ఇష్టపడతానని చెప్పి వేసుకోకూడదు, దాన్ని మనం మార్చుకోవాలి. కనుక ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదని శాస్త్రమే ప్రమాణం. అశాస్త్రీయమైనదైతే మార్చుకో నీ స్వభావం. శాస్త్రీయంగానే ఉన్నదనుకో, చక్కగా దుస్తులు వేసుకోవడం, శరీరం అంతా కప్పు ఉండేటట్టు ఉండాలి. దుస్తులు శరీరం కనపడటం కోసం, శరీరం కప్పుకోవడం కోసం? దుస్తులు ఎందుకండి వేసుకుంటాం, శరీరం కనపడటానికా, శరీరం కనపడకుండా ఉండటానికా, కనపడటానికా అన్న? ఆ మాత్రం కూడా ఆలోచన లేకపోతే మనుషులకి ఇంకెందుకు? కామన్ సెన్స్ చూడండి, కామన్ సెన్స్. వస్త్రం మనం వేసుకునేది శరీర ఆచ్ఛాదన, శరీర వ్యక్తం కోసం కాదు కట్టుకునేది. కనుక శరీరాన్ని ఆచ్ఛాదన చేసుకునేది వస్త్రం అని చెప్పి మనది శాస్త్రీయం, అది పద్ధతి, శరీరానికి రక్షణ. అది అశాస్త్రీయం అయితే నాకు ఫ్యాషన్గా నాకు ఇష్టమైనట్లుగా వేసుకుంటాను డ్రెస్ అని వేసుకున్నాడు అనుకోండి, అది అశాస్త్రీయం అయితే, అది నీ యొక్క స్వభావం అయితే నువ్వు మార్చుకోవాలి వెంటనే. మార్చుకోకపోతే నువ్వు నష్టపోతావు. చూసారా, ఒక ఆహార విషయం ఏమిటి, దుస్తుల విషయం ఏమిటి, మాటలు కూడా, మనం మాట్లాడే మాట కూడా దుర్స్తనంగా పెడసరంగా కోపంగా మాట్లాడామనుకోండి, దూషిస్తూ మాట్లాడామనుకోండి, అది అశాస్త్రీయం. లేదు లేదు, నా స్వభావం, నేను అట్లాగే మాట్లాడతాను, నేను స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నారనుకోండి, నీ స్వభావమే అయినప్పటికీ కూడా నీ వాక్ అశాస్త్రీయంగా వస్తున్నది, దురుసుగా వస్తున్నది, పెడసరంగా మాట్లాడుతున్నావు, విపరీతంగా మాట్లాడుతున్నావు, అవతల వాళ్ళకి బాధ కలిగించేటట్టు మాట్లాడుతున్నావు, కనుక అది అశాస్త్రీయం. శాస్త్రం చెప్తోంది సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, సత్యాన్ని మాట్లాడు, అది ప్రియంగా ఉండే సత్యాన్నే మాట్లాడు. ప్రియం చ నా అమృతం బ్రూయాత్, ప్రియం కదా వాడికి అని చెప్పి అబద్ధాన్ని చెప్పవాత్, నా అమృతం బ్రూయాత్. అందుకని శాస్త్రం వినాలంటే భయపడతారు, చెడ్డ అలవాటు ఉన్నవాళ్ళు భయపడతారు. ఒకడు అన్నాడు, అది నేను నాకు తెలుసు సిగరెట్ మంచిది కాదని రోజు పేపర్లో చదివేవాడిని, అందుకని మానేశానన్నట. ఏం మానేశావరా అంటే పేపర్ చదవడం మానేశాను అన్నట. హెల్త్ మ్యాగజైన్లో స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ ఫర్ హెల్త్ అన్నారు, అందుకని అది చదవడం మానేశాట, సిగరెట్ మానేయలే. చాలామంది శాస్త్రం క్లాసుకు వచ్చినప్పుడు, వేదాంతం క్లాస్కి వచ్చినప్పుడు మనల్ని పాయింట్అవుట్ చేసినట్టు ఉంటాయి, కొన్ని కొన్ని అన్ని చెప్పేటప్పుడు మనకే సూచిస్తున్నట్టు, స్వామి నన్నే చూసి చెప్తున్నట్టు, కోపం తాపం అని చెప్పేటప్పుడు నన్నే, నేను ఎవరిని చూసి చెప్పను. అలా అనిపిస్తుంది మనకు. అందువల్ల ఏమవుతుంది, నేను మానేశానన్నాడు. ఏమిటి కోపం కాదు, క్లాసుకు వెళ్ళడం మానేశానన్నాడు. అట్లా ఉంటుంది. పదే పదే ఒకేసారి చెప్తూ ఉంటే ఈ జీవితం ఇట్లా జీవించకూడదు, ఇది తప్పు, ఇది మంచిగా ఉండాలని చెప్తూ ఉంటే క్లాసే మానేస్తారు. ఏం చేస్తాం, కొంతమంది, మీరు కాదు నేను, కొంతమంది ఉంటారు బలహీనుడు పాపం. ఏం చేస్తారు వాళ్ళు కూడా, వాళ్ళ స్వభావానికి, ప్రాకృత స్వభావానికి బలహీనులు వాళ్ళు. అందుకని శాస్త్రం చెప్తుంది ఏమిటి, ఇప్పుడు వాళ్ళు అలా ప్రయత్నిస్తున్నప్పుడు జ్ఞానవానపి అలా ప్రయత్నిస్తున్నాడు, నిగ్రహ కిం కరిష్యతి అండి, ఇంక నిగ్రహం వల్ల ఏమిటండి ప్రయోజనం, మనో నిగ్రహం ఇంద్రియ నిగ్రహం అని చెప్తుంటారే, వాటి వల్ల ఏం ప్రయోజనం, శాస్త్రం చెప్తున్నది కదా, శాస్త్రమే కదా చెప్తోంది ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం ఉండాలి అని. ఇంకా శాస్త్రం వల్ల ఏం ప్రయోజనం, శాస్త్రాన్ని వదిలిపెట్టేయండి, శాస్త్రం ఎందుకు చదవాలి, మన స్వభావం ప్రకారమే కదా మనం ఉంటాం, ఎట్లాగైనా మీరే కదా చెప్పారు జ్ఞాని కూడా అట్లా ఉంటాడని, అప్పుడు నిగ్రహం ఎందుకు. జ్ఞాని అయినా ఆయనకి స్వీట్ అంటే ఇష్టం అనుకోండి, ఒకవేళ స్వీట్ జ్ఞానీస్ ఉన్నారు, స్వీట్ బాగా తింటారు కొంతమంది జ్ఞానులు, ఇష్టం అంటే అప్పుడు ఏం చేయాలి, స్వీట్ తినకూడదు నాయన, స్వీట్ వదిలిపెట్టాలా లేదా, దాన్ని మానేయాలా లేదా, నిగ్రహించాలా లేదా. స్వీట్ అంటే నాకు ఇష్టం అండి, భోజనం అయిన తర్వాత రోజు స్వీట్ తింటానంటే అనారోగ్యం కదా, జ్ఞాని అయిన స్వభావాన్ని మార్చుకోవాలి కదా ఒక్కోసారి. నిగ్రహం ఉండాలా లేదా, వాకింగ్ చెయ్యాలా లేదా, జ్ఞాని అయినా కూడా నేను జ్ఞానిని కదా వాకింగ్ చేయాలంటే వెయిట్ పెరిగిపోతావు, వెయిట్ పెరిగిపోతే కూర్చోలేవు నుంచోలేవు. చూసారా, జ్ఞాని అయినా కూడా స్వభావం అయినప్పటికీ ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో హాని లేనంత వరకు ఓకే, నిగ్రహం ఉండాలి. స్వీట్ తినకూడదు అంటే స్వీట్ తినకూడదు, ఒళ్ళు పెరగకూడదు అంటే పెరగకూడదు, కొంత నిగ్రహం ఉండాలి. నిగ్రహ కిం కరిష్యతి అని చెప్పి అనవాకు నాయన అర్జున, నిగ్రహం దాని యొక్క విలువ ఉన్నది అని చెప్తున్నారు తర్వాత శ్లోకంలో. చూడండి ఇక్కడ స్వభావము ఎవరు మానలేరన్నారు, మళ్ళీ అదే స్వభావం శాస్త్రీయ ప్రవృత్తి స్వాభావిక ప్రవృత్తి అని చెప్పి రెండున్నాయి. ఆ స్వాభావిక ప్రవృత్తిని శాస్త్రీయ ప్రవృత్తిగా మార్చుకోవాలి. జ్ఞాని కూడా ప్రవర్తిస్తున్నా అంటే జ్ఞాని తన స్వభావం శాస్త్ర విరుద్ధం కానటువంటి స్వభావాన్ని ఉంచుకున్నాడు, శాస్త్ర విరుద్ధమైనటువంటి దాన్ని మార్చుకున్నాడు జ్ఞాని, అందుకనే జ్ఞాని అయినాడు. ఇక్కడ చాలా ఇది మిస్లీడింగ్ శ్లోక. జ్ఞానులు యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగ విహీన, జ్ఞానులు భోగాలు అనుభవించవచ్చు, ఎక్కడైనా ఉండవచ్చు, ఎట్లయినా ఉండవచ్చు అని చెప్పి చాలా మిస్లీడింగ్ శ్లోకాస్ ఇవన్నీ, జాగ్రత్తగా ఉండాలి మనం. జ్ఞాని తన స్వభావం శాస్త్రీయ విరుద్ధమైన దాన్ని వదిలిపెట్టేసి శాస్త్రానికి సంబంధించిన స్వభావాన్ని ఉంచుకున్నాడు. ఎంతటి స్వభావం అయినా కూడా అది విరుద్ధమైతే దాన్ని నిగ్రహించాడు జ్ఞాని, అందుకే జ్ఞాని అయినాడు. ఏది వరకు శాస్త్ర విరుద్ధం కాదో దాన్ని అనుసరిస్తాడు, అది అర్థం. ఇక్కడ అర్థమైన కొంచెం కష్టం ఇది అర్థం చేసుకోవడం, బాగా ఆలోచించాలి. ఇప్పుడు మన యొక్క నిగ్రహం, మన యొక్క ప్రయత్నం, విల్ పవర్ అంటారు ఇంగ్లీష్లో, మన విల్ పవర్ ఉన్నదా లేదా, అసలు మన విల్ పవర్ పనిచేస్తుందా లేదా అంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు పనిచేస్తుందిరా, తప్పకుండా పనిచేస్తుంది. విల్ పవర్ లేకపోతే ఇంకెందుకు, నాకు మోక్షం వచ్చేట్లుగా ఉంటే వస్తుంది లేండి అనుకో, ఇంకెవరండి ప్రయత్నం చేస్తారు మోక్షం వచ్చేదైతే వస్తుంది నాకు అని అంటే, అట్లా కాదు, మోక్షం కోసం ప్రయత్నం చేయాలి, నీ యొక్క విల్ పవర్ని ఉపయోగించాలి, నీ ప్రయత్నాన్ని ఉపయోగించాలి, నీ పురుషార్థం అంటారు దాన్ని ఇంగ్లీష్లో. విల్ పవర్ అన్నదాన్ని సంస్కృతంలో పురుషార్థం అంటారు. పురుషార్థం అనేది మన ప్రయత్నం, మన ప్రయత్నం ద్వారా, మన సంకల్పం ద్వారా మనం పొందాలి అనుకుంటే ఒకదాన్ని, అది సాధించడానికి మన ప్రయత్నం ఉండాలి, దాన్ని ఫ్రీ విల్ అంటారు. ఆ విషయం చెప్తున్నారు ఇప్పుడు 34వ శ్లోకంలో చదువుతాం. చాలా ముఖ్యమైన శ్లోకం.
ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంథినౌ.
ఆ వెల్లుల్లి శ్లోకం చెప్పాను కదా పోయినసారి, చెప్పానా? వెల్లుల్లి కర్పూర ధూళి రచితాలవాల చెప్పలేదా? చెప్పాను. చెప్పానంటారు కొంతమంది, చెప్పలేదంటారు. చెప్పకపోతే చెప్తాను, వినండి. స్వభావానికి ఉదాహరణ. స్వభావం అంటే ఎట్లా ఉంటుందంటే, వెల్లుల్లి బాయ్ ఉంది చూసారా, వెల్లుల్లి గార్లిక్ గార్లిక్ ఆనియన్ ఇట్లాంటి వెల్లుల్లి మహా తెల్లగది అంటారు, చిన్నది. వాసన ఎంత వాసన అంటే అది, ఒకడు దాని వాసన పోగొట్టాలని చెప్పి అది తీసుకొచ్చాట. కర్పూర ధూళి రచితాల వాళ్ళ దాన్ని ఏం చేశాడంటే, కర్పూరాన్ని తీసుకొచ్చి కర్పూరం బాగా పొడి చేసి ఆ కర్పూరం అంతా పెళ్ళల్లో పెట్టి కర్పూర ధూళి రచితాల వాళ్ళ ఆ వెల్లుల్లి బాయిని మధ్యలో పెట్టి దాని మీద కర్పూరం పోసాట. చుట్టూ కర్పూరం పోసి, క్రింద కర్పూరం పోసి, పైన కర్పూరం పోసాడు. కర్పూర ధూళి రచితాల వాళ్ళ కస్తూరి కా కుంకుమలిప్త దేహ. కస్తూరి గోరోచనం, కుంకుమపు ఇవన్నీ ఉంటాయి చూసారా, మంచి వాసన వచ్చేవన్నీ. కస్తూరి కా కుంకుమ లిప్త దేహ దానికి పైన అంతా పూశాట. సువర్ణ కుంభై పరిశిష్యమాణ బంగారం కుండతో ఏం చేశాడు, పన్నీరు తీసుకొచ్చాడు. పన్నీరు తీసుకొచ్చి దానికి అభిషేకం చేశాట. కింద కర్పూరం, పైన కర్పూరం, దాని మీద కుంకుమ లిప్త దేహ మంచి వాసన వచ్చేవన్నీ పోసి పన్నీరుతో స్నానం చేయించాట. కర్పూర ధూళి రచితాల వాళ్ళ కస్తూరికా కుంకుమ లిప్త దేహ సువర్ణ కుంభై పరిశిచ్యమాణ నిజం గుణం నముంచతి నోపలాండ్. నిజం గుణం, దాని గుణం ఏమిటరా అంటే, వాసన ముంచెతి న పలాండ్. పలాండ్ అంటారు సంస్కృతంలో దాన్ని. వెల్లి అంటే తెల్లటి వెల్లుల్లిని పలాండ్ అంటారు. నిజం గుణం న ముంచెతి, దాని గుణాన్ని వదిలిపెట్ట. వాడు అంతా చేసిన తర్వాత ఆహా ఇప్పుడు దీని వాసన అంతా పోయి మంచి ఘుమఘుమ వాసన వస్తుందని చెప్పి తీశాడు. తీసి ముక్కు దగ్గర పెట్టుకున్నాడు. అబ్బా ఏమిట్రా అంటే, నిజం గుణం ముంచెతి నో న అన్నాడు. దాన్ని గుణం పోలేదన్నా. అది అదేవిధంగా స్వభావం కూడా ఎంతేనాయన, ఎలుక తోలు తెచ్చి ఎందాక ఉతికినా నలుపు నలుపే కాని తెలుపు కాదు. ఆ శ్లోకాన్ని సంస్కృతంలో కానీ ఈయన వేమన గారు ఎలుక తోలు తెచ్చి, ఎలుక తోలు తీసుకొచ్చి ఉతికారనుకోండి తెల్లగా అవుతుందా? అట్లాగే జనాలు ఎందుకు చెప్తారు ఇట్లాంటివన్నీ, మన స్వభావానికి ఉదాహరణగా చెప్తుంటారు. సరే ఇంకా అయితే ఏమిటండి అన్నారు, నా స్వభావం అంతే, నేను పోట్లాడుతూనే ఉంటా, అరుస్తూనే ఉంటా, తిడుతూనే ఉంటా అంటావా? నిగ్రహం లేదంటావా? వాక్ నిగ్రహం లేకుండా, మనో నిగ్రహం లేకుండా ఉంటానంటే మోక్షాన్ని పొందలేవు, జ్ఞానాన్ని పొందలేవు. అసంస్కారవంతుడిగా జీవిస్తావు నువ్వు, దుఃఖపడతావు జీవితంలో, నష్టపోతావు. కనుక నువ్వు మార్చుకోవాలి. మార్చుకోవాలంటే ఏం చేయాలి? ఇది 33వ శ్లోకం. 34 చదివామా? చదివేశాం. ఇంద్రియస్య ఇంద్రియస్య అర్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ. అర్జున స్వభావం ప్రకారమే జీవిస్తారని చెప్పాను. ప్రతి మనిషికి వాళ్ళ వాళ్ళ ఇంద్రియాలు అంటే కన్ను, ముక్కు, చెవులు ఇవన్నీ ఉన్నాయి కదా, మనమన్నీ పనులు చేస్తుండే, చూసేటటువంటిది, వినేటటువంటిది, వాసన చూసేది, రుచి చూసేది, ఇవన్నీ ఉన్నాయి కదా ఇంద్రియాలు. వాటి వాటి వస్తువులు ఉన్నాయి ఎదురుగా, ఆ రూపాలు ఆ శబ్దాలు బయట ఉన్నాయి కదా, అర్థే అంటే విషయాలు అని అర్థం. ఇప్పుడు ఈ పుష్పం చూపించాను మీ చక్షురింద్రియం, ఇదేమో ఇంద్రియస్య అర్థం, అర్థం అంటే వస్తువు. ఇది కంటికి, ఇప్పుడు నేను మీకు చూసి చూపించినప్పుడు మీకు ఇది కంటికి కనపడుతున్నది అంతే. చక్షుష విషయ ఇంద్రియస్య చక్షురింద్రియ విషయ అర్థ, ఇంద్రియస్య అర్థ అంట. కంటికి విషయం పుష్పం. మీకు వాసన తెలియదు ఇప్పుడు, ముక్కు దగ్గర తీసుకొస్తేనే తెలుస్తుంది వాసన. అప్పుడు ఘ్రాణస్య విషయ, అది పట్టుకొని చూస్తే స్పర్శ విషయ. నాలుగు మీద పెట్టుకుంటే వాసన రుచి కూడా ఉంది విషయ. ఆ వస్తువులు వాటి వాటికి అన్ని గుణాలు ఉన్నాయి. ఆ ఇంద్రియానికి వెళ్ళినప్పుడు అది దాన్ని తెలుసుకుంటుంది. ఆ విషయం చెప్తున్నారు ఇక్కడ. రసగుల్లా పెడితే కంటికి రసగుల్లాని తెలుస్తుంది, చెవుకు తెలుస్తుందా? నాలుక మీద పెట్టుకుంటే తెలుస్తుంది రుచి. కనుక నాలుక ఇంద్రియం యొక్క విషయం తినే పదార్థం, ముక్కు యొక్క ఇంద్రియ విషయం వాసనలు చూసే పుష్పాలు ఆహారం, వాసన చూస్తుంది కదా. ఇది చర్మానికి విషయం, స్పర్శ ఇంద్రియానికి విషయం ఆ స్పర్శ మెత్తగా ఉందా గట్టిగా ఉందా వేడిగా ఉందా చల్లగా ఉన్నదా దాని విషయం తెలుస్తుంది. ఫ్యాన్ కింద కూర్చుంటారు ఎందుకు? గాలి రావాలి. ఎక్కడ తెలుస్తుంది? శరీరానికి తెలుస్తుంది, స్పర్శ ఇంద్రియం. ఇప్పుడు ఈ స్పర్శ ఇంద్రియానికి అక్కడ గాలికి సంబంధం ఉందా లేదా? ఇప్పుడు ఆ గాలి అనేటువంటిది ఇంద్రియ విషయ. ఏ ఇంద్రియం? స్పర్శ ఇంద్రియం. ఈ పుష్పం యొక్క రంగు దేనికి విషయం? కంటికి విషయం. రసగుల్లా వస్తువు విషయం దేనికి? నాలుకకి. ఇది ముక్కుకి, ముక్కుకి కన్నుకి. ఇప్పుడు నేను మాట్లాడే మాట విషయం దేని, ఏ ఇంద్రియానికి? ఇంత చెప్తే గాని ఇంద్రియస్య ఇంద్రియస్య అర్థే అంటే ఇప్పుడు అర్థమవుతుందా? ఇంద్రియస్య కన్ను ముక్కు చెవు నాలుక చర్మం ఇంద్రియస్య, ఇంద్రియస్య అర్థే దాని విషయానికి. దాని మీద ఏమిటయ్యా అయితే అని అంటే ఇంత చెప్పారు ఏమిటండి అంటే ఏం లేదు నాయన, రాగద్వేష వ్యవస్థితం, దాని మీద మనకు ఇష్టం అయిష్టం ఉంటాయి అన్నారు. కొన్ని పదార్థాలు మనకి ఇష్టం ఉండవు, అబ్బా నాకు ఇష్టం లేదంటాం ద్వేష. కొన్ని పదార్థాలు నాకు చాలా ఇష్టం అండి, మరీ మరీ చెప్తాం రాగ వ్యవస్థితం, అవి ఉండి తీరతాయి ప్రతి మనిషికి. ఇప్పుడు ఈ పుష్పం అంటే ఈ రంగు అంటే కొంతమందికి ఇష్టం మీలో, కొంతమంది ఈ పుష్పం రంగు నాకు తెల్ల పుష్పం అంటే ఇష్టం అండి అంటే ఈ పుష్పం అనేది ఇష్టం లేదనే కదా అర్థం. అంటే నాకు ఇష్టం అయిష్టం, రాగ అంటే ఇష్టం, ద్వేష అంటే అయిష్టం. నాకు కొన్ని పదార్థాలు, కొన్ని శబ్దాలు, కొంతమంది మనుషులు, కొన్ని విషయాలు ఇష్టపడతాను, కొన్నిటిని ఇష్టపడను. ఉన్నదా లేదా? ఉన్నదా లేదా? ఒప్పుకోవాలి. మీరు ఒప్పుకోకపోతే కృష్ణ పరమాత్మ వ్యవస్థితం అన్నాడు కృష్ణ పరమాత్మే. అవి ఉండి తీరతాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగు చీర కట్టుకుంటారు, ఆ బార్డర్ చీర బ్లౌజు డిజైన్ వేరే రకరకాల వేసుకుంటారు. పెన్ను కొనుక్కునేటప్పుడు కూడా మన ఇష్టాయిష్టాలకు తగినట్టు కొనుక్కుంటారు. లేకపోతే అన్ని రంగనా స్ట్రీట్ ఉస్మాన్ రోడ్లు అవన్నీ ఎందుకు సర్వైవ్ అవుతాయండి? అన్ని రకాల ఆభరణాలు, అన్ని రకాల వస్త్రాలు, అన్ని రకాల తినుబండారాలు, అన్నపూర్ణ స్వీట్స్, ఆనంద్ స్వీట్స్, కృష్ణా స్వీట్స్, ఇక్కడున్న శ్రీ మిఠాయి స్వీట్స్, ఎందుకండి ఇన్ని రకాలు? అందరికి ఒకటే చేసి పెట్టచ్చు కదా, నాకు ఆ స్వీటే కావాలి, నాకు ఈ స్వీట్ కావాలి. ఆ స్వీట్లో మళ్ళీ వెరైటీ, బాదం వేసిన స్వీటా, క్యాష్యూ వేసిన స్వీటా, అంటే రాగం ద్వేషం ఉన్నాయా లేవా? అదే చెప్తున్నారు కృష్ణ. ఏం చెప్తున్నారు? ఇంద్రియస్య ఇంద్రియస్య అర్థే రాగ ద్వేష ఇష్ట అయిష్టాలు వ్యవస్థితౌ. ఒప్పుకున్నాం, ఒప్పుకుంటారా లేదా? వ్యవస్థితౌ. కానీ నీకు ఇష్ట అయిష్టాలు ఉన్నప్పటికీ కూడా తయోహో వశం ఆగచ్చేత్, వాటికి నువ్వు వశం అయిపోవాకు, బానిస అయిపోవాకు, అన్నారు. నాకు రసగుల్లా అంటే చాలా ఇష్టం అండి. అయితే ఏంటి, డబ్బా తింటానండి నెలకి అన్నాడు. ఒక నెలకు ఒక డబ్బా తింటానన్నాడు. వశం నా ఆగచ్చే, నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అండి. అయితే ఏమిటన్నాడు, అంత స్పీకర్లు పెట్టుకొని పెద్దగా వింటుంటానన్నాడు. వశం నా ఆగచ్చేత. అదేవిధంగా సీరియల్స్ అంటే నాకు ఇష్టం అండి. ఉదయం సీరియల్, మధ్యాహ్నం సీరియల్, సాయంత్రం సీరియల్, రాత్రి సీరియల్ చూస్తూనే ఉంటాడు. వశ్యం నా ఆగచ్చేత్, నాకు ఇష్టం అండి. ఇష్టమైతే వశ్యం నా ఆగచ్చేత్. నాకు ద్వేషం అండి, ఆయన అంటే చాలా ద్వేషం, ఆవిడంటే ద్వేషం. ద్వేషానికి వశం కావద్దు, రాగానికి వశం కావద్దు. కృష్ణుడు చూసారా కమాండ్మెంట్, రాగద్వేషం వ్యవస్థితం అని చెప్పి తయోహో వశం నా ఆగచ్చేత్. ఎందుకు తౌ, ఆ రెండు ఆ రాగద్వేషాలు ఒక వస్తువు మీద కానీ, ఒక వ్యక్తి మీద కానీ, ఒక పదార్థం మీద కానీ, నీ ఇంద్రియాలకు ఇష్టమైన పదార్థాల మీద రాగం కానీ, ఇష్టం కాని వాటి మీద ద్వేషం కానీ పెట్టుకుంటే అది నీకు హానికరం, శత్రువులు నీకు అన్నాడు. తౌహి అస్య పరిపంచినవు, పరిపంచి అంటే శత్రువులు, ఆ రెండు నీకు శత్రువులు. అర్జున నేను యుద్ధం చేయనంటున్నావు కదా, భీష్ముడి ద్రోణుడి మీద రాగాన్ని పెంచుకున్నావు, దుర్యోధను కర్ణుడి మీద ద్వేషాన్ని పెంచుకున్నావు, దాని ప్రకారం నువ్వు ప్రవర్తిస్తున్నావు. ఇప్పుడు ప్రవర్తి, నీకు నిజంగా యుద్ధం చేయడం ఇష్టం లేకపోతే అడవిలో నుంచి అటు నుంచి అటే పోవచ్చు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆయుధాలన్నీ సమీకరించుకొని మరి ఇంద్రుడి దగ్గర నుంచి, అక్కడ శివుడి దగ్గర నుంచి అన్ని సంపాదించుకొని మరీ వచ్చావే, ఇక్కడికి రాగానే నీ స్వభావం మారిపోతుందా? కరుణ వచ్చిందట, ఒకటే కరుణ. ఎక్కడి నుంచి వచ్చిందయ్యా కరుణ? ఎలా మారుతుంది స్వభావం రాగానే అంత తేలిగ్గా? నువ్వు రాగద్వేషాలకి బానిసైపోయినావు, అర్థమైందా? ద్రోణుడంటే రాగాన్ని పెంచుకున్నావు, భీష్ముడంటే రాగాన్ని పెంచుకున్నావు, బానిసైపోయి యుద్ధ బాణాన్ని వదిలిపెట్టావు. వదిలిపెట్టేసి నేను యుద్ధం చేయను అంటున్నావు. అంటే ఏమిటి అర్థం? నీ రాగానికి నువ్వు వశుడైపోయి నీ కర్తవ్యాన్ని మర్చిపోయినావే కానీ నీకు నిజంగా యుద్ధం చెయ్యాలని లేక కాదు. చూసారా విషయం అది. ఇక్కడ మన ఇంట్లో కూడా అంతే, మన ఇంట్లో కూడా ఒకరి మీద చాలా ప్రేమగా చూస్తాం, అనురాగాన్ని పెంచుకుంటాం, అవన్నీ ఆలోచించాలి మనం. ఇవన్నీ రాగద్వేషాలంటే నిజంగా అర్జునుడికి యుద్ధం చేయడం ఇష్టం లేకనే వెళ్తానంటున్నాడు రాగం వల్ల, రాగానికి వశుడైపోయినాడు. ఎప్పుడైతే రాగానికి వశుడైపోతాడో కర్తవ్యాన్ని మర్చిపోతాడు, అదేవిధంగా ద్వేషానికి కూడా. అందుకని స్వభావం ఆలోచనని రేకెత్తిస్తుంది. మొదట నాలుగు మెట్లు, స్వభావం, మన స్వభావమే మన ఆలోచనలకి కారణం, మన ఆలోచనలే మన వాక్కు కారణం. మనం మాట్లాడే మాటలు ఇప్పుడు సడన్ గా రావండి. మనం ఏదన్నా అన్నామంటే ఒకళ్ళని, అది సడన్ గా రాదు, అది ఎప్పటి నుంచో ఆలోచన రూపంలో ఉన్నది లోపల, బగ 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 లోపల ఉన్నది. అది వాక్ రూపంలో వస్తుంది. ఆ వాక్లో వచ్చిన దాన్ని చేతల్లో చూపిస్తాం. కనుక స్వభావం ఆలోచనగా మారుతుంది. ఆలోచన, ఆలోచన వృత్తి అంటారు. ఆలోచన, ఆలోచన ఆలోచించి ఆలోచించి బాగా ఆలోచించి మాటగా మారుతుంది. టీవీ మాటగాను మారచ్చు, చెడు మాటగాను మారచ్చు, నిందించను వచ్చు, గౌరవించను వచ్చు. ఆ మాట, ఆ మాటే పనిగా మారుతుంది తర్వాత. అంటే స్వభావ ఆలోచన, స్వభావం ఆలోచనగా మారి, ఆలోచన వాక్కుగా మారి, వాక్కు మాటగా మారిన తర్వాత, వాక్ అంటే మాట, మాటలే పనులుగా బయటకు వస్తాయి. పని అనేది ఎక్కడ ఆధారపడింది? ఇప్పుడు మన మాట, మన చేత. మాట చేత అంటుంటారు చూసారా, చేత అంటే పని, మాట అంటే వాక్కు. ముందు తిడతాడు తర్వాత కొడతాడు, చూసారా? ముందు తిడతాడు తర్వాత కొడతాడు. అది ఇష్టమైందైతే ముందు ప్రేమ ప్రేమగా మాట్లాడతాడు, తర్వాత హగ్ చేసుకుంటాడు. ఇష్టం లేకపోతే కొడతాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ముందు ఆలోచనలో ఉన్నది, ఆలోచనలో ఉన్నది మాట రూపంలో, మాట రూపంలో ఉన్నది చేతల రూపంలో. మాట రూపంలో చేతల రూపంలో రావడానికి ముందు ఆలోచన రూపంలో ఉంది. ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చినాయి? స్వభావం వల్ల వచ్చినాయి. చూసారా? కనుక స్వభావం మూలంగా వచ్చే ఆలోచన మీద మనకు నిగ్రహం లేదు, మన చేతుల్లో లేదు. స్వభావం మూలంగా వచ్చేది, నా స్వభావంలో కొంచెం ఎవరన్నా అబద్ధం చెప్తే తట్టుకోలేను అనుకోండి, కోపం వస్తుంది. నా స్వభావం అది, ఉదాహరణకి చెప్తున్నాను. అలా కోపం రాగానే అది ఆలోచన, దానికి నా నియంత్రణ లేదు. కానీ రెండోసారి రెండో ఆలోచన వచ్చి అది మాటగా మారడానికి ముందు, ఆ మాట చేతగా మారడానికి ముందు నా చేతుల్లో ఉంది. అర్థమైందా? మొదటి స్వభావం, మొదటి ఆలోచన మన చేతుల్లో లేదు, కానీ రెండో ఆలోచన వచ్చే మాట, వచ్చే చేతలు మన చేతుల్లో ఉన్నాయి. అది ఇంకా వివరంగా వినాలి అంటే వచ్చే వారం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.